సైంధవుడు ద్రౌపదిని బలాత్కారంగా తన రథం మీద ఎక్కించుకొని వెళుతూ ఉన్నాడు. ద్రౌణుడు ఆ రథం వెనకనే సేనా మధ్యంలో పరుగు తీస్తూ ఉన్నాడు. ఇక వేట కోసం వెళ్ళినటువంటి పాండవులు ఐదుగురు కూడా అన్ని దిక్కుల్లో విహరిస్తూ క్రూర జంతువుల్ని, వరాహాల్ని, అడవి దున్నల్ని చంపి వాళ్ళందరూ కూడా చివరికి ఒకే చోటుకి చేరారు. ఆ సమయంలో ఆ ఘోరమైనటువంటి అరణ్యంలో ఒక్కసారిగా పక్షుల యొక్క కలకలం మారుమురగిపోతూ ఉంది. మృగాలన్నీ కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాయి. ఆ ధ్వనులన్నీ విన్నాడు ధర్మరాజు. సోదరులతో అంటున్నాడు, మృగాలు పక్షులు ఇలా కఠోరంగా అరుస్తూ ఉన్నాయి, అలాగే తూర్పు దిక్కుకు పరిగెడుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి ఉత్పాతాలను సూచిస్తూ ఉన్నాయి, ఏదో ఈ వనానికి శత్రుబాధ కలిగినట్టుగా అనిపిస్తుంది, ఏదో ఒక ప్రమాదం జరగబోతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది అన్నాడు. ఆ తర్వాత పాండవులందరూ కూడా గాలిని మించినటువంటి వేగంతో ఆశ్రమాభిముఖంగా కదిలి పరుగులు తీస్తూ ఉన్నారు. ఆశ్రమ సమీపంలోకి వస్తూ ఉండేటప్పటికీ తమ ప్రియ భార్య అయినటువంటి ద్రౌపది యొక్క దాసి, అలాగే తన దాసుని యొక్క భార్య అయినటువంటి ధాత్రేయిక అనేటువంటి ఆమె అక్కడికి ఎదురొస్తున్నది, పాండవులకి ఎదురుగా వస్తున్నది పరిగెత్తుకుంటూ. అప్పుడు సారథి అయినటువంటి ఇంద్రసేనుడు రథం నుంచి వెంటనే దూకి వేగంగా పరిగెత్తి ఆ ధాత్రేయిక దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు నేల మీద పడి ఏడుస్తున్నట్టుగా ఉన్నావు, ఎందుకు నువ్వు విచారవదనంతో ఉన్నావు, నీ ముఖం దీనంగా వాడిపోయి ఉన్నది ఎందుకని? పాపాత్ములైనటువంటి కౌరవులు రాజకుమారైనటువంటి ద్రౌపదికి ఏమీ కూడా అపకారం తలపెట్టలేదు కదా అన్నాడు. ఈ మాటలు విని ధాత్రేయిక అందమైనటువంటి తన యొక్క ముఖాన్ని తుడుచుకొని సారథి అయినటువంటి ఇంద్రసేనుడితో అంటున్నది, పంచేంద్రుల వంటి పాండవుల్ని తిరస్కరించి సింధురాజైనటువంటి జయద్రథుడు బలవంతంగా కృష్ణుని అపహరించాడు. ఓ పాండవులారా, మీరు మీ రథాలు వెనక్కి తిప్పండి, శీఘ్రంగా శత్రువుని వెంబడించండి, రాజకుమారి ద్రౌపది ఇప్పటికి చాలా దూరం వెళ్ళి ఉండదు, వెంటనే మీరు కవచాలను ధరించండి, అలాగే ధనుస్సుల్ని బాణాలని తీసుకోండి, శత్రువులు వెళ్ళినటువంటి దారిలో మీరు వెళ్ళండి అన్నది ఆ దాసి ధాత్రేయిక. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఓ భద్రా, నువ్వు పక్కకు తిరుగు, బలగర్వితుడైనటువంటి అతడు రాజు కానీ రాజపుత్రుడు కానీ అతడికి మృత్యువు తప్పదు అని ఆ పాండవులందరూ కూడా ధనుష్టంకారాలు చేస్తూ మాటిమాటికి పాముల్లాగా బుసలు కొడుతూ ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెంటనే బయలుదేరారు. అప్పుడు జయద్రథుని సైన్యంలో కాలి గిట్టల యొక్క తాకిడికి ఎగిరినటువంటి ధూళి వాళ్ళకు కనిపించింది. సైన్యం ముందు వెళుతూ ఉంటే ఆ కాలి గిట్టల యొక్క దుమ్ము బయట పైకి లేచింది, అది కనిపించింది. కాల్బలం మధ్యలో ఉన్నటువంటి ధౌమ్యుడు, భీమసేన పరిగెత్తుకురా అని ఆక్రోశిస్తూ ఉన్నాడు. అసాధారణమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాజపుత్రులైనటువంటి ఆ పాండవులు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని ధౌమ్యుణ్ణి ఓదార్చి మాంసం కోసం గద్ద ఎగిరినంత వేగంగా ఆ జయద్రథుడి యొక్క సైన్యాన్ని వెన్నంటి పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ పాండవులకు ద్రౌపది యొక్క ధిక్కారపూర్వకమైనటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ వెంటనే జయద్రథుడు, అతని రథంలో ఉన్నటువంటి ద్రౌపది కనిపించారు. వాళ్ళ యొక్క కోపం ప్రజ్వలింది. వెంటనే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ధర్మరాజు, సింధురాజు అయినటువంటి జయద్రథుడిని అదిలించారు. అప్పుడు శత్రు సైనికులకి దిక్కు తోచకుండా పోయింది. ఆ పంచపాండవులు పంచేంద్రులాగా పరాక్రమిస్తూ భయంతో అలా వస్తూ ఉంటే చేతులు జోడించినటువంటి ఆ కాల్బలాన్ని వదిలేశారు. పాండవులు చూచి ఆ సైనికులంతా కూడా చేతులు జోడించారు. వాళ్ళని వదిలిపెట్టి అన్ని వైపుల నుంచి అడ్డుకొని రథ గజ త్రగ సైన్యాన్ని బాణవర్షంతో అంధకారమయం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. సింధురాజు తన వెంట వచ్చినటువంటి రాజులందరినీ కూడా నిలవండి, ఎదుర్కోండి, ముందుకు దూసుకు వెళ్ళండి అని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యుద్ధభూమిలో ధర్మరాజుతో సహా భీమార్జున్ నకుల సహదేవులను చూచి సైంధవుడు సైనికుల్లో దారుణమైనటువంటి కోలాహలం చెలరేగటాన్ని గమనించాడు. పెద్ద పులుల్లాగా బలవంతులైనటువంటి ఆ పురుష పుంగవులను చూచి శిబి, సవ్యర, సింధురాజుల మనస్సులు కూడా విషాదంతో అలుముకున్నాయి. బంగారు తాపడంతో చిత్రవర్ణ శోభితమైనటువంటి శైత్యం అనేటువంటి ఇనుముతో చేయబడినటువంటి గదను తీసుకొని భీముడు కాలప్రేరితుడై సింధురాజు వైపుకి ఉరికాడు. ఇంతలో కోటికాశ్యుడు గొప్ప సైన్యంతో భీముడిని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ ఇద్దరి మధ్య దూరాన్ని ఎక్కువ చేశాడు. ఆ యోధులు ప్రయోగించినటువంటి శక్తి, తోమర, నారాచాలు చాలా వెదజల్లబడినా భీముడు ఏమాత్రం చెలించలేదు. భీముడు సైంధవుడి యొక్క సేనాముఖంలోకి వెళ్ళి మావటి వారితో పాటుగా ఒక ఏనుగుని, 14 మంది పదాతుల్ని తన యొక్క గదతో మోచి చంపేశాడు. అర్జునుడేమో సవ్యర రాజుల్ని, జయద్రథుణ్ణి పట్టుకోవాలనేటువంటి కోరికతో సేనాగ్ర భాగంలో నిలిచినటువంటి శూరులైనటువంటి 500 మంది పార్వతీయుల్ని సంహరించాడు. స్వయంగా ధర్మరాజు కూడా యుద్ధంలో తనపై ప్రహారాలు కురిపిస్తూ ఉన్నటువంటి ప్రముఖ సవ్యుల క్షత్రియుల్ని 100 మందిని రెప్పపాటు కాలంలో సంహరించాడు. నకులుడు ఖడ్గధారి అయి పాదరక్షకుల యొక్క తలలను నరికి విత్తనాలలాగా భూమి మీద పాతి పెడుతూ కనిపించాడు. సహదేవుడు వేటగాడు చెట్ల నుంచి నెమలని పడగొట్టినట్టుగా బాణాలతోటి ఆ గజయోధుల్ని నేలగూల్చాడు. ఆ యుద్ధభూమి నిండా తలలు లేనటువంటి మొండాలు, శరీరాలు లేనటువంటి తలలు అన్ని పరుచుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ వీరులందరూ కూడా చనిపోగా ఇప్పుడు సింధురాజు అయినటువంటి జయద్రథుడికి భయం వేసింది. ఇక పాండవులతో గెలవటం సాధ్యమయ్యేటువంటి విషయం కాదని మనసులో నిశ్చయించుకున్నాడు. పాండవులందరూ సింహాల్లాగా ఒక్కసారి పైన పడతా ఉంటే ఇక తప్పించుకొని పోవటం తప్ప దానికి మార్గం లేదని అనుకొని ఆ ద్రౌపదిని రథం మీద అలాగనే ఉంచేసి అతడు రథం దిగి ప్రాణాలు రక్షించుకోవటం కోసమని పారిపోవటం మొదలుపెట్టాడు. ఆ అడవిలో పారిపోతా ఉన్నాడు. సైంధవుడు అట్లా తొలగిపోగానే చంద్రవందరైనటువంటి సైన్యాన్ని భీముడు తన యొక్క పేరు చెప్పి మరి ఆ సైనికులందరినీ కూడా చంపుతూ ఉన్నాడు. అలా సైనికులందరినీ కూడా వరుస పెట్టి చంపుతా ఉంటే భీముడు అర్జునుడు వారించాడు. అన్నా, దురాత్ముడైనటువంటి ఈ సైంధవుడి వల్ల మనకి కష్టం వచ్చింది. అతడేమో ఈ యుద్ధ భూమిలో కనిపించడం లేదు. ఈ స్థలాన్ని వదిలిపెట్టి అతడు అడవిలోకి పారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి అతన్ని అన్వేషించడం మనకి ప్రధానం. అంతేగాని ఈ సైన్యం తొలగిపోవాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళని చంపడం వల్ల నీకేం లాభం ఉంది అన్నాడు. బుద్ధిమంతుడైనటువంటి అర్జునుడు ఇలా అనగానే మాటల్లో నేర్పు కలిగినటువంటి భీముడు యుధిష్ఠిరుని చూచి ఇలా అన్నాడు. ఓ రాజా, శత్రువుల్లో ముఖ్యులందరూ చనిపోయారు, సైనికుల్లో చాలామంది దిక్కులు బట్టి పారిపోయారు. ద్రౌపదిని తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి. మహాత్ముడైనటువంటి ధౌమ్యునితో, నకుల సహదేవులతో కలిసి మీరు ఆశ్రమానికి వెళ్ళి ద్రౌపదిని ఓదార్చండి. ఆ మూర్ఖుడు సైంధవుడు ఎక్కడికి వెళ్ళినా, చివరికి పాతాళ లోకంలో దాగినా సరే, ఒకవేళ దేవేంద్రుడే అతనికి సహాయంగా వచ్చినా సరే, నా నుండి మాత్రం అతడు తప్పించుకోలేడు అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ మహాబాహు, సైంధవుడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ యశస్వినైనటువంటి గాంధారిని, అలాగే ఆమె కుమార్తె అయినటువంటి దుశ్యల్ని తలుచుకొని సైంధవుడిని మాత్రం చంపవద్దు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని ద్రౌపది చాలా కోపంతో భీమార్జునులు ఇద్దరిని ఉద్దేశించేలా అంటుంది, మీరు కనుక నాకు ప్రియం చేయాలి అని అనుకున్నట్లయితే ఆ నరాధముణ్ణి వధించండి, ఆ పాపాత్ముడు ఆ దుర్బుద్ధి సింధు దేశానికి కళంకం, కులంలో చిచ్చు లాంటి వాడు, భార్యను అపహరించినటువంటి శత్రువు కానీ రాజ్యాన్ని హరించినటువంటి శత్రువు కానీ, యుద్ధంలో ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా సరే వాడిని వదిలిపెట్టకూడదు అన్నది ద్రౌపది. ద్రౌపది ఇలా చెప్పగానే ఆ పురుష సింహులు భీమార్జునులు ఇద్దరు కూడా సైంధవుడు వెళ్ళిన వైపుకి వెళ్ళారు. ధర్మరాజేమో ద్రౌపదిని తీసుకొని పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి కూడా వెంట పెట్టుకొని అలాగే నకుల సహదేవులతో సహా వెనక్కి వచ్చేశాడు. భార్యను వెంట పెట్టుకొని సోదరులతో కలిసి ఆశ్రమానికి వచ్చాడు ధర్మరాజు. అలా ద్రౌపదిని తీసుకొని మరలి వచ్చినటువంటి రాజును చూచి అక్కడున్నటువంటి వాళ్ళందరూ ఎంతగానో సంతోషించారు. భీమార్జునులు కూడా శత్రువు క్రోశుడి దూరం కంటే ఎక్కువ వెళ్ళడని గ్రహించారు, స్వయంగా గుర్రాలను తోలుకుంటూ వేగంగా ముందుకు సాగిపోయారు. ఇక అర్జునుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఏమిటంటే క్రోశుడి దూరంలో ఉన్నటువంటి ఆ సైంధవుడి యొక్క గుర్రాలను సంహరించాడు. అతడు దివ్యాస్త్ర సంపన్నుడు కనుక అస్త్రం ద్వారా బాణాలని వదిలి క్రోశుడి దూరంలో ఉన్నటువంటి సైంధవుడి యొక్క గుర్రాలను సంహరించడం జరిగింది. అర్జునుడు తప్ప ఈ దుష్కర కార్యాన్ని మరెవరు కూడా చేయలేదు. గుర్రాలు చనిపోవడంతో భయంతో వ్యాకుల చిత్తుడై ఒంటరివాడైనటువంటి సైంధవుడు ఆ భీమార్జునులు ఇద్దరు కూడా తనను వెంబడించడానికి చూచాడు. చనిపోయినటువంటి తన గుర్రాలని వెనక వస్తున్నటువంటి ఈ భీమార్జునుల్ని చూచి సైంధవుడు లభోదీభమని దుఃఖించడం మొదలుపెట్టాడు. కేవలం పారిపోవాలి అనేటువంటి తపనతోనే సైంధవుడు అడవిలోకి పరిగెత్తాడు. పారిపోవటంలో పరాక్రమాన్ని చూపిస్తున్నటువంటి సైంధవుని చూచి అర్జునుడు అతన్ని వెంటబడి ఇలా అంటున్నాడు, ఓ సైంధవ, ఇలాంటి పరాక్రమంతోనే పరస్త్రీని బలవంతంగా పొందాలనుకున్నావా? వెనక్కి తిరుగు, పారిపోవటం నీకు తగదు. క్షత్రియ పుట్టుక పుట్టినటువంటి వాడివి, శత్రు మధ్యంలో నీ సేవకుల్ని వదిలి ఎలా వెళ్ళిపోతావు అని అర్జునుడు నిందిస్తున్నాడు. కానీ సైంధవుడు మాత్రం వెనక్కి తిరగలేదు. బలిష్ఠుడైనటువంటి భీముడు మాత్రం వెంటనే ఆగు ఆగు అంటూ అతను వెంటబడ్డాడు. దయాళువైనటువంటి అర్జునుడు భీముడితో అంటున్నాడు, ఓ భీమసేన, అతడి ప్రాణాలు మాత్రం తీయకు అన్నాడు. అన్నదమ్ములు ఇద్దరు కూడా సన్నద్ధులై ఉండటం చూసి సైంధవుడు మిక్కిలి దుఃఖంతో ప్రాణాల మీద ఆశతో తడబాటు లేకుండా అతివేగంగా పరిగెత్తసాగాడు. బలిష్ఠుడైనటువంటి భీముడు కోపావిష్ఠుడై ఇప్పుడు రథం నుంచి దిగాడు. రథం మీద నుంచి దిగి అతను వెంటబడి పరిగెడుతూ ఉన్నాడు. అలా పరిగెత్తి వేగంగా పరిగెత్తి ముందున్నటువంటి సైంధవుణ్ణి జుట్టు పట్టుకున్నాడు. పైకెత్తి భూమి మీద పడేసి అలా వదిలేశాడు. తల పట్టుకొని ఎడా పెడా వాయించేశాడు. ప్రాణాలతో ఉండి పైకి లేవబోతున్నటువంటి ఆ సైంధవుణ్ణి కాలితో తన్నాడు. అరుస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సైంధవుణ్ణి మోకాళ్ళు రెండింటితో కూడా నొక్కిపట్టి పిడికెళ్లతో పొడుస్తూ ఉన్నాడు. ఆ గాఢమైనటువంటి దెబ్బలకి ఓర్చుకోలేక బాధతో సింధురాజు మూర్చిల్లాడు. ఇంకా రోషంతో ఉన్నటువంటి భీమసేనుడితోటి అర్జునుడు అంటున్నాడు, ఓ కురునందన, దుశ్యమును గురించి మహారాజు చెప్పినటువంటి మాటలు విన్నావు కదా, వాటిని నువ్వు పాటించు. దుశ్యల మన సోదరి కాబట్టి సోదరి భర్తని సంహరించడం మనకి ధర్మం కాదు, ఈ విషయాన్నే మన అన్న తెలియజెప్పాడు అన్నాడు. ఆ మాటలకి భీమసేనుడు అంటున్నాడు, ఈ నరాధముడు ఏమాత్రము కష్టాలు పొందదగినటువంటి ద్రౌపదిని కష్టాల పాలు చేశాడు. ఈ మదించినటువంటి ఈ పాపి జీవించడానికి ఏమాత్రం కూడా తగడు. కానీ నేను ఏమి చేయగలను, ఆ యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు దయాళువే, నీవు కూడా అజ్ఞానంతో ఎప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉంటావు అని భీముడు అర్ధచంద్ర బాణంతో ఆ సైంధవుడి యొక్క జుట్టుని పంచశిఖలుగా కత్తిరించి వేశాడు. అంటే ఐదు పిలకలుంచి నెత్తి మీద మిగిలిన జుట్టంతా కూడా తీసేశాడు. ఆ సమయంలో జయద్రుడు ఏం మాట్లాడలేకపోయాడు. ఆయన్ని గట్టిగా నిందిస్తూ భీముడు ఇట్లా అంటున్నాడు, ఓరి మూఢుడా, నీవు గనక ప్రాణాలతో జీవించాలి అని అనుకున్నట్లయితే నేను చెప్పేటువంటి మాటలు విను. రాజసభల్లోకి వెళ్ళి పెద్దల యొక్క సభలో నేను యుధిష్ఠిరుని యొక్క దాసుణ్ణి, పాండవుల యొక్క దాసుణ్ణి అని చెప్పాలి. నువ్వు గనక అలా చెప్పినట్లయితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఏమిటి అన్నాడు. అప్పుడు జయద్రథుడు భీముడికి అలాగే అని చెప్పి పైకి లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆ పైకి లేవటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ సైన్యుడిని భీముడు బంధించి వేశాడు. రథం మీదకి ఎక్కించాడు. మట్టి కొట్టుకుపోయి చేష్టలు తట్టి ఉన్నాడు సైంధవుడు. అప్పుడు భీముడు రథం ఎక్కి అర్జునుడు తనని అనుసరిస్తూ ఉండగా ఆశ్రమానికి బయలుదేరాడు. ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆవిడ ధర్మరాజును చూచాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి సైంధవుడు కట్టివేయబడి ఉన్నటువంటి సైంధవుణ్ణి భీముడు ధర్మరాజుకు చూపించాడు. యుధిష్ఠిరుడు అతన్ని చూచి పెద్దగా నవ్వి, విడిచిపెట్టేయి అన్నాడు. భీముడు రాజుతో అంటున్నాడు, ధర్మరాజుతో, ఈ పాపచిత్తుడు పాండవులకు దాసుడయ్యాడు, ద్రౌపదికి చెప్పండి అన్నాడు. అప్పుడు పెద్దవాడైనటువంటి ధర్మరాజు ప్రేమపూర్వకంగా భీముడితో అంటున్నాడు, నా మాట మీద గౌరవం ఉంటే ఈ నీచకర్ముడిని నువ్వు విడిచిపెట్టు అన్నాడు. అదే సమయంలో ద్రౌపది కూడా అక్కడికి వచ్చింది. చూచింది, భీముడితో అంటున్నది, నీవు పంచశిఖలు పెట్టినటువంటి ఇతడు రాజుకి దాసుడయ్యాడు కాబట్టి వదిలివేయి అన్నది ద్రౌపది. అప్పుడు సైంధవుడు బంధముక్తుడై యుధిష్ఠిర మహారాజును సమీపించి ఆయనకి నమస్కారం చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులందరికీ కూడా నమస్కరించాడు. ధర్మరాజు అతనితో అంటున్నాడు, నీవు ఇక్కడ దాసుడివి కావు, విడుదల పొందావు కాబట్టి నువ్వు వెళ్ళు, ఇంకా ఎప్పుడు ఇలా చేయకు, స్త్రీకాముకుడు అయినటువంటి నిన్ను చేదరించుకుంటున్నాను, నీవు నీచుడివి, నీ సహాయకులు కూడా నీచులే, ఇలాంటి పని పురుషాధముడైనటువంటి నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు అన్నాడు. సైంధవుడు సిగ్గుతో ముఖం కొద్దిగా దించుకొని మౌనంగా వెళ్ళిపోయాడు. అతడు దుఃఖార్తుడై గంగా తీరాన్ని చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎంతో దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు సైంధవుడు శివుణ్ణి గురించి, పరమశివుణ్ణి గురించి. శివుడు ఆ తపస్సుకి ప్రీతుడయ్యాడు. స్వయంగా అతడి యొక్క పూజను స్వీకరించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆ సైంధవుణ్ణి వరం కోరుకోమన్నాడు. అప్పుడు సైంధవుడు అంటున్నాడు పరమశివుడితో, రథసహితులైనటువంటి పాండవుల ఐదుగురిని కూడా యుద్ధంలో నేను జయించాలి, ఇదే మీరు నాకు ఇవ్వాల్సినటువంటి వరం అన్నాడు సైంధవుడు. అప్పుడు పరమశివుడు అంటున్నాడు, అది ఎప్పటికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు, పాండవులు అజేయులైనటువంటి వాళ్ళు, అంతేకాదు అవధ్యులు కూడా, వాళ్ళని ఎవరు చంపడానికి వీల్లేదు, మహాబాహువైనటువంటి అర్జునుని తప్ప మిగిలినటువంటి నలుగురిని కూడా యుద్ధంలో నీవు అడ్డుకొని ఒక్కరోజు మాత్రం వాళ్ళని జయించగలుగుతావు. ఇక అర్జునుడు అంటావా, అతడు సామాన్యుడు కాదు, అతడు నరనారాయణలో నరుడనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, నరుడనేటువంటి పేరు కలిగినటువంటి ఇంద్రుడే అర్జునుడు. భద్రికాశ్రమంలో తపస్సు చేసినటువంటి నారాయణునికి సహాయకుడు, సమస్త లోకాలకి కూడా జయింప శక్యం కానటువంటి వాడు, దేవతలకు కూడా సాధ్యం కానటువంటి వాడు, దివ్యమైనటువంటి సాటి లేనటువంటి పాశుపతాస్త్రాన్ని నేనే అతనికి ప్రసాదించాను. కాబట్టి అతన్ని నీవు మాత్రం ఏమీ చేయలేవు, అతన్ని ఒక్కడిని విడిచిపెట్టి మిగిలినటువంటి నలుగురు పాండవుల్ని ఒక్కరోజు మాత్రం నువ్వు జయించగలవు. అది ఏ రోజు నీకు కావాలనుకుంటావో ఆ రోజు నువ్వే నిర్ణయించుకో అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు. మూఢబుద్ధి అయినటువంటి జయద్రథుడు తన ఇంటికి వెళ్ళాడు. పాండవులు కూడా ఆ కామిక వనంలోనే అలాగే నివసించారు. ఇక్కడ కూడా మనం మహాభారత గాథలో ప్రతి సంఘటన నుంచి కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. సైంధవుడు దుస్సల యొక్క భర్త, అంటే దుర్యోధనుడికి బావమర్ది లేదా బావ. దుర్యోధనుడికి బావ అంటే పాండవులకు కూడా బావ, అంటే ద్రౌపదికి సోదరుడు వరుసకి. అటువంటి సోదరైనటువంటి ద్రౌపదిని కామించి ఆమెను బలాత్కారంగా ప్రధాన్ని ఎక్కించుకొని పోయాడు. అంటే కామాతురుడైనటువంటి వాడికి వావి వరసలు తెలియవు, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడికి వావి వరసలు తెలియవు. అందుకనే అలా దుర్మార్గమైనటువంటి పనికి పూనుకున్నాడు సైంధవుడు. అలా పూనుకోవటం వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి అని అంటే, చివరికి భీముడి చేతిలో సావుదెబ్బలు తిని బంధించబడి రథం మీద తీసుకొని ధర్మరాజుకు అప్పచెప్పటం, అక్కడ ధర్మరాజు విడిచిపెట్టమని చెప్పటం జరిగింది. అంటే ఇంతకుముందు దుర్యోధనుని గంధర్వులు బంధిస్తే ఆ బంధించబడినటువంటి దుర్యోధనుని ధర్మరాజు విడిచిపెట్టాడు. ఇక్కడేమో సైంధవుని కూడా విడిచిపెట్టాడు. సైంధవుడి యొక్క దుర్మార్గం సంగతి పక్కన పెడితే ధర్మరాజు యొక్క స్థితిని గురించి మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకనంటే ధర్మరాజు పేరుకు తగ్గట్టుగానే ధర్మరాజే. అక్కడ దుర్యోధనాదులతో పాటుగా వాళ్ళ యొక్క భార్యల్ని బంధించి గంధర్వులు తీసుకొని వెళుతుంటే స్త్రీలకు కూడా అవమానం జరిగింది గనక, అది కురువంశ గౌరవానికి అప్రతిష్ట గనక వాళ్ళని వదిలిపెట్టమన్నాడు. సాధారణంగా శరణన్నటువంటి వాళ్ళని రక్షించడం క్షత్రియోచితమైనటువంటి ధర్మం గనక దుర్యోధనాదుల్ని కూడా వదిలిపెట్టడం జరిగింది. మరి సైంధవుడిని ఎందుకు వదిలిపెట్టాడు అని అంటే, ధృతరాష్ట్రుడి మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు సార్ ధర్మరాజు. దుర్యోధనుడు కుమారుడే అయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడి యొక్క మాటని దుర్యోధనుడికి అనుకూలంగా లేకపోతే వినడు, దుర్యోధనుడికి అనుకూలంగా ఉంటే వింటాడు. పాండవుల్ని చంపుదామంటే ఒప్పుకుంటాడు, పాండవుల్ని విడిచిపెట్టమనంటే ఒప్పుకోడు, వాళ్ళ పట్ల ఏదైనా మంచిగా ప్రవర్తిస్తే ఒప్పుకోడు. అంతే తప్ప అంటే తనకిష్టమైనటువంటి మాట తండ్రి చెబితేనే ఒప్పుకుంటాడు. కాబట్టి తండ్రి మాటను గౌరవించినట్టు కాదు, తన ఇష్టాన్ని నెగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయడం. మరి ధర్మరాజు అలాగా తనకి అయిష్టమైనటువంటి విషయాలైనా సరే ధర్మరాజు మాత్రం ఏనాడు కూడా తండ్రి మాటకి జవదాట్లా. ఎప్పుడైతే అర్జునుడికి 14 సంవత్సరాల వయస్సులో పాండవుల్ని తీసుకొని కుంతీదేవిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మహర్షులు ఇక్కడ భీష్ముడికి ధృతరాష్ట్రుడికి అప్పగించి వెళ్ళారు, ఇక అప్పటి నుంచి ధృతరాష్ట్రుడినే తన తండ్రిగా భావిస్తూ తండ్రి యొక్క మాటని జవదాటకుండా ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఉంటున్నాడు ధర్మరాజు. విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది, కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత 1 సంవత్సర కాలానికి ధర్మరాజు యమరాజ్య పట్టాభిషేకం చేస్తారన్నాడు ధృతరాష్ట్రుడు. అంగీకరించాడు. నిజంగా అప్పుడు రాజుగా చేయాలి. ఎందుకనంటే అప్పటికి ధర్మరాజుకి 30 సంవత్సరాల వయస్సు ఉంది. అంతేకాకుండా పాండురాజు పట్టాభిషిక్తులైనటువంటి పాండురాజు లేకుండా ఈ 30 సంవత్సరాల నుంచి రాజ్యం అలా ఉండిపోయింది రాజు లేకుండా. అందువల్ల ప్రజలందరూ కూడా ధర్మరాజును రాజుగా చేయాలంటున్నారు. ధర్మరాజును కనుక రాజుగా చేస్తే తన పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకున్నాడు ధృతరాష్ట్రుడు. తన కొడుకు పరిస్థితి ఏమిటి? తాను ఇప్పుడే సింహాసనాన్ని దిగిపోయినట్లయితే ఇక పాండవుల దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిందే. కనుక ఏదో విధంగా దీన్ని తప్పించాలనుకున్నాడు. ప్రజాభిప్రాయానికి, భీష్మద్రోణుల యొక్క అభిప్రాయానికి ఎదురు తిరగటానికి వీలు లేదు. అందుకని రాజీ మార్గంగా, అయ్యా ధర్మరాజు చాలా చిన్న వయసులో ఉన్నాడు కదా, అతనికి ఇంకా రకరకాలైనటువంటి విద్యలు వ్యవహారాలన్నీ రావాలి కదా, అందుకని చెప్పి అతన్ని యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను. యువరాజుగా చేశామంటే తర్వాత ఎట్లాగో అతడే కదా రాజు అని నచ్చజెప్తే భీష్మాదులు ఏమి మాట్లాడలేకపోయారు. ఎందుకనంటే అంతకంటే గట్టిగా గనక ధర్మరాజును రాజుగా చేయాలి అంటే ధృతరాష్ట్రుడు పూర్తిగా ఎదురు తిరిగితే ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. అందువల్ల సరే ప్రస్తుతానికి అట్లానే అంగీకరిద్దామని అంగీకరించారు. మరి ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత అది చూచి సహించలేక దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పాండవుల్ని ఎలాగైనా సరే సంహరించాలి అని అంటే దానికి ఒక పథకం ఆలోచించి అందుకని వారణావతారికి పంపించాలని నిశ్చయించుకున్నారు. మరి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని పాండవుల్ని పిలిచి, నాయన మీరు కొంతకాలం వారణావతంలో ఉండిరండి, ఆ నగరం చాలా గొప్ప విశిష్టమైనటువంటిది, పరమశివుడు అక్కడ తిరుగుతూ ఉంటాడంట, మీరు మీ తండ్రికి మాద్రికి అందరికీ కూడా కావలసిన దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉండండి అని చెప్పి పొమ్మంటాడు. కాస్త కొస్త ధర్మరాజు కూడా ఖచ్చితంగా ఏమిటో తెలియకపోయినా ఏదో కుట్రతోటే పొమ్మంటున్నాడు అనేటువంటి విషయం తెలుసు. తెలిసినా మారు మాట్లాడకుండా బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి వాడికి దారి మధ్యలో విదురుడు రహస్యంగా చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా తండ్రి మాటని పాటించాలి అని బయలుదేరాడు. అలాగే నగరంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా వాళ్ళతో పాటుగా వచ్చి, ఈ అన్యాయాన్ని మేము సహించం, మీరు వెళ్ళటానికి వీలు లేదనంటే ధృతరాష్ట్రుడి యొక్క మాట మాకు శిరోధార్యం, ఆయన ఏం చెబితే దాన్నే మేము చేస్తాం అని చెప్పి అలాగే నేను వెళ్ళాను. సరే అలా వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల పాటుగా అక్కడక్కడ తిరిగి ఏకచక్రపురం వెళ్ళి, ఆ తర్వాత పాంచాలం వెళ్ళి స్వయంవరంలో ద్రౌపదిని వివాహం చేసుకొని అక్కడ 3 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ పాండవుల్ని పిలిపించడానికి విదురుడి పంపించాడు. మళ్ళీ తండ్రి మాటని గౌరవించాలనే ఉద్దేశంతో మళ్ళీ పాండవులు ఇచ్చారు. ఇక్కడ 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత మీకు కాండవ ప్రస్థం అర్ధరాజ్యంగా ఇస్తున్నాను అక్కడ ఈ బొమ్మన్నారు. కాండవ ప్రస్థం అంటే ఏమిటో వాళ్ళకి తెలుసు. ఒట్టి అడవి మాత్రం, అక్కడ జనసంచారం ఏమి లేదు, నాగులు మాత్రం విపరీతంగా ఉన్నారు. అదిగో అలాంటి ప్రదేశాన్ని మీకు అర్ధరాజ్యంగా ఇస్తున్నానన్నాడు. అది రాజ్యము కాదు, అక్కడ జనము లేరు, అక్కడ ఏమి నగరము లేదు, ఇళ్ళు వాకిళ్ళు లేవు, అలాంటి పూర్తి ఆటవిక ప్రాంతాన్ని, అడవి ప్రాంతాన్ని ఇచ్చాడు. అయినా మాట్లాడకుండా తండ్రి మాటని గౌరవించి తమ్ములతో వెళ్ళిపోయాడు. కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసుకున్నాడు, రాష్ట్రయాగం చేశాడు, రాజులందరినీ జయించాడు, చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత వీళ్ళందరినీ పిలిచిన తర్వాత వాళ్ళ వైభవాన్ని చూచి కళ్ళు కుట్టి మళ్ళీ వాళ్ళని పిలిపించాలనుకున్నారు పాచికలాట. వీళ్ళు పిలిస్తే రారు కాబట్టి తండ్రి చేత పిలిపించాలనుకున్నారు. అదే ఇక్కడ ఉన్నటువంటి కిటుకు మనం అర్థం చేసుకోవాలి. అంటే తండ్రి పిలిస్తే ఏ పనికైనా తప్పకుండా వస్తాడు, తాము పిలిస్తే రాకపోవచ్చు. అందుకని తండ్రి చేత పిలిపించాడు, విదురుని పంపించి పిలిపించాడు. సరేనని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో, ఘోరాతి ఘోరమైనటువంటి వ్యవహారం. ద్రౌపది వస్త్రాపహరణంతో సహా వాళ్ళని పాండవుల్ని ఎంతవరకు అవమానించాలో అంతవరకు అవమానించారు. ఇంత జరిగిన తర్వాత అనేకమైనటువంటి ఉత్పాతాలు జరుగుతుంటే భయపడిపోయి గాంధారి విదురులు తిడుతూ ఉంటే ఇక అప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి, ఈ మీ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాను, అలాగే మీ భర్తలందరినీ కూడా విడుదల చేస్తున్నాం దాస్యం నుంచి, కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పంపించాడు. మళ్ళీ వాళ్ళని పిలిపించాల్సిందేనని దుర్యోధను కోరితే మళ్ళీ ప్రాతిగామిని పంపించి పిలిపించాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ జోదమాడారు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఇది ఇంతవరకు అరణ్యవాసం జరుగుతాం అంటే, ఇంతవరకు ధర్మరాజు ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ఏ దుర్మార్గ కార్యం చెప్పినా సరే ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్టుగా విన్నాడు. వారణావతారికి పోండయ్యానంటే వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి రమ్మని చెప్పి పాంచాల నుంచి పిలిపిస్తే వచ్చాడు. అర్ధరాజ్యంగా ఖాండవ ప్రశ్న ఇస్తున్నాం పొమ్మంటే పోయాడు. జోదానికి రమ్మంటే వచ్చాడు. మీ రాజ్యం మీకు ఇచ్చాం పొమ్మంటే పోయాడు. మళ్ళీ జోదానికి రమ్మంటే వచ్చాడు. పొమ్మంటే పోతున్నాడు, రమ్మంటే వస్తున్నాడు. ఇది ధర్మరాజు యొక్క పని. దుర్యోధను మాత్రం ఎప్పుడు కూడా ఆ ప్రకారంగా నడుచుకోలేదు. మరైతే అంత పితృప్రేమతో నడుచుకున్నాడు గనుకనే చివరికి విజయాన్ని సాధించాడు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడి మీద ఆ పితృభావం ఉంది, గాంధారి మీద మాతృభావం ఉంది. వాళ్ళిద్దరినీ ఎంతగానో గౌరవించేవాడు ధర్మరాజు. అందుకనే ఇక్కడ సైంధవుణ్ణి కనుక చంపితే అక్కడ గాంధారి గర్భశోకంతో ఏడుస్తుంది. ఎందుకనంటే తన యొక్క కూతురికి వైధవ్యం ప్రాప్తిస్తుంది కనుక గాంధారి బాధపడుతుంది. కాబట్టి గాంధారి బాధపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో గాంధారిని చూచి, దుశ్యల్ని చూచి ఆ సైంధవుణ్ణి విడిచిపెట్టమని అంటున్నాడు ధర్మరాజు. అంటే ఎంతో దూరం ఆలోచిస్తూ ఉన్నాడు భీముడు. అంత దూరం ఆలోచించడు, వీడు దుర్మార్గుడు కనుక చేయకూడనటువంటి పని చేశాడు కనుక వీడిని చంపాల్సిందే అంటున్నాడు. కానీ అన్నగారి మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు మాత్రం భీముడికి నచ్చ చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ధర్మరాజు తాను ఎంత కష్టమైనా నష్టమైనా ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా ధర్మాన్ని మాత్రం తప్పకుండా ఉండటానికే ప్రయత్నం చేశాడు. మహాభారతం యొక్క మొత్తం భావమంతా ఇదే. ధర్మాన్ని కనుక నువ్వు అనుసరించినట్లయితే తప్పకుండా నీకు విజయం కలుగుతుంది. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో విజయ. ధర్మం ఎక్కడుంటుందే, కృష్ణుడు ఎక్కడుంటాడు అంటే భగవంతుడు ఎక్కడుంటాడు, భగవంతుడు ఎక్కడుంటాడో విజయం నీకు అక్కడ ఉంటుంది. తాత్కాలికంగా కొన్ని రకాలైనటువంటి కష్టాలు రావచ్చు, తాత్కాలికంగా దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఆనందాన్ని అనుభవించవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అని చెప్పి మహాభారతం మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడపటం కోసమే వ్యాసుడు ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించాడు. అందుకనే ఆ ధర్మంగా నడుచుకోవటానికి ఒక పాత్రను సృష్టించాలని ఆ పాత్రను సృష్టించాడు, అదే ధర్మరాజు. ధర్మానికి ప్రతినిధిగా ధర్మరాజు ఉన్నాడు. అందుకనే పాండవుల 5గురిలో ధర్మానికి ప్రతినిధి ధర్మరాజు, బలానికి ప్రతినిధి భీముడు, పరాక్రమానికి ప్రతినిధి అర్జునుడు, అందానికి ప్రతినిధి నకులుడు, పాండిత్యానికి ప్రతినిధి సహదేవుడు. వీళ్ళందరూ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క ప్రత్యేకత కలిగినటువంటి వాళ్ళు, విశేషం కలిగినటువంటి వాళ్ళు. ధర్మరాజు మాత్రం ధర్మానికి ప్రతినిధి. అంతేకాదు అతడి మనస్సు కూడా ఎంతో మెత్తడి. అతడు కూడా యుద్ధం చేస్తాడు, అతడు కూడా యుద్ధంలో శత్రువులు చంపాడు, అతడు యుద్ధంలో చాలామంది చేతుల్లో ఓడిపోయాడు, చాలామందిని జయించాడు. అయినప్పటికీ అతడి మనస్సు మాత్రం చాలా మెత్తటిది, బంధు ప్రీతి ఉన్నటువంటి వాడు, మనవాళ్ళు అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు. అందుకనే ఈ ధర్మరాజు ఇక్కడ సైన్యముని వదిలిపెడతాం అనేటువంటిది కూడా జరిగింది. అతడు ఎంత దుర్మార్గుడైనా సరే, తమ చేత చిక్కినా సరే, అతన్ని కనుక చంపితే గాంధారి బాధపడుతుంది కనుక, గాంధారి బాధపడితే ధృతరాష్ట్రుడు బాధపడతాడు కనుక, గాంధారి ధృతరాష్ట్రుడికి బాధ లేకుండా చేయాలి అని అంటే ఇతన్ని వదిలేయాల్సిందేనని చెప్పి వదిలేయమని చెప్పడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఎంతో బాధపడుతున్నారు పాండవులంతా. సైంధవుణ్ణి వదిలేసినప్పటికీ కూడా వాళ్ళకి మనస్సులో ద్రౌపది యొక్క కష్టం మనసులో ఎంతో బాధ పెడతా ఉంది, హృదయానికి ముల్లుగుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు ద్రౌపదికి ఇటువంటి కష్టాలు రావడానికి ఏమిటి కారణం అని మనస్సులో మదన పడుతున్నాడు ధర్మరాజు. అందుకనే తన దగ్గరికి వచ్చినటువంటి మార్కండేయ మహర్షితోటి ధర్మరాజు ఇలా అంటున్నాడు, ఓ మహాత్మా, ద్రౌపద మహారాజు యొక్క కుమార్తె ద్రౌపది, ఆమె అగ్నికుండం నుంచి జన్మించినటువంటి అయోనిజ, అంతేకాదు సర్వాలయ సౌందర్య నిరుపమాన సౌందర్యవతి, క్రోశ పర్యంత వ్యాప్త శరీర సౌగంధ్యం కలిగినటువంటిది. అంటే ఆమె శరీరం నుంచి ఒక క్రోశ దూరం సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది ఏమి పూసుకోకుండానే. మనం సెంట్లు పౌడర్లు ఏమైనా పూసుకుంటే ఆ సువాసన వస్తుంది, కానీ ఆమె మాత్రం ఏం పూసుకోవక్కర్లా. సాధారణంగా మనకి మహాభారతంలో ఇద్దరు కనపడతారు, వాళ్ళల్లో ఒకరు సత్యవతి. ఎందుకనంటే ఆమె పరాశరుడు ఇచ్చాడు, ఆమె చేపల కంపు కొడతా ఉంటుంది. ఆ చేపల కంపు కొడతా ఉంటే ఆమెకి ఆయనే వరమిస్తాడు. అందుకని యోజన గంధి అంటే యోజనం దూరం ఆమె శరీరం నుంచి సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. అది ఆమెకు మధ్యలో వచ్చినటువంటిది, ఒక మహర్షి ఇచ్చినటువంటిది. కానీ ద్రౌపదికి అట్లా కాదు, అది పరమేశ్వరుడు, పరమేశ్వర నిర్దిష్టమైనటువంటిది, పుట్టుకతో వచ్చినటువంటిది. ఆమె పుట్టుక మామూలు పుట్టుక కాదు, అందరిలాగా స్త్రీ గర్భంలో నుంచి పుట్టలాగే అయోనిజ. తనంతట తానుగా ఆ యాగం మధ్యలో వేది మధ్యంలో నుంచి జన్మించినటువంటి ఆమె. అందుకని అటువంటి పవిత్రత కలిగినటువంటి దేహం కలిగినటువంటి ద్రౌపది సౌభాగ్యశాలి. మహాత్ముడైనటువంటి పాండురాజు యొక్క కోడలు, ఈమె ఎన్నడూ కూడా ఒక కించిత్ పాపాన్ని కూడా చేసి ఎరగదు, ఒక్క నింజమైనటువంటి పని కూడా ఎప్పుడు చేసెరగదు. ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి నేర్పు కలిగినటువంటిది, మానసికమైనటువంటి స్థైర్యం కలిగినటువంటిది. అటువంటి మహాపతివ్రతని, అటువంటి అయోనిజని, అటువంటి దేహస్థితి కలిగినటువంటి దాన్ని, అటువంటి పరమ పవిత్రురాల్ని, అటువంటి అనింద్యని ఈ దుష్టుడైనటువంటి జయద్రథుడు బలవంతంగా ఎత్తుకొని పోయాడే, ఇది ఊహించడానికి వీలు లేకుండా ఉంది. ఈ భార్యాపహరణం అనేటువంటిది మాకు కలిగినటువంటి కష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఓ మహాత్మా, మాకు జ్ఞాతల చేత ఈ వనవాసం అనేటువంటిది కలిగింది, మా సోదరుల యొక్క మోసం కారణంగా వాళ్ళు కపటం చేసి జూదంలో ఓడించటం వల్ల మేము అరణ్యవాసం చేయాల్సినటువంటి పరిస్థితి కలిగింది. ఈ అరణ్యవాసంలో కూడా ఈ సుకుమారి అయినటువంటి ద్రౌపది అనేకమైనటువంటి క్లేశాలు అనుభవిస్తూ కూడా చివరికి ఇలాంటి అవమానాన్ని కూడా భరించాల్సి వచ్చింది. అసలు నాలాంటి దురదృష్ట జాతకుడు అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా ఇంతకు ముందు ఉన్నాడా? మీకెవరైనా అలాంటి వాడు తెలుసా? లేకపోతే నేనొక్కడే ఇలాంటి వాడిని అని అడుగుతున్నాడు. భార్యని రక్షించుకోలేకపోయినటువంటి వాళ్ళం, ఈ భార్యాపహరణం అనేటువంటిది నాకేనా సంప్రాప్తించింది, ఇంకెవరైనా ఉన్నారా అని అంటూ ఉంటే అప్పుడు మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, ఓ ధర్మనందన, నీకన్నా ఎక్కువగా కష్టాలు పడినటువంటి వాళ్ళు, నీకన్నా ఎక్కువగా అరణ్యవాస క్లేశాలు అనుభవించినటువంటి వాళ్ళు సీతారామ లక్ష్మణులు ఉన్నారు. ఆ సీతాదేవిని కూడా రాక్షసుడు అపహరించి తీసుకొని వెళ్ళాడు. అతన్ని వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నారు. ఆ తర్వాత రావణాసురుణ్ణి ఆ కోతుల సాయంతో సంహరించి చివరికి సీతాదేవిని తీసుకొని రావటం జరిగింది. నీవేమో ఇదిగో సైంధవుడు అట్లా తీసుకెళ్ళాడు, వాడిని కాస్త బంధించి ద్రౌపదిని తీసుకొని వచ్చారు. మొత్తం ఒక గంటలో అయిపోయింది నీ పని, కానీ ఆయన సంవత్సరం పట్టింది. సంవత్సరం పాటు రాక్షసుల ఇంట ఉన్నది సీతాదేవి, కనుక మీరే కాదు చాలా కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు అరణ్యవాసం కూడా మీరు ఇక్కడ చేస్తున్నారంటే నీకు నలుగురు సోదరులు ఉన్నారు, భార్య ఉంది, అలాగే మీ అందరికీ కూడా దాసదాసీలు అందరూ ఉన్నారు, సుమారుగా 14,000 మంది సైనికులు ఉన్నారు మీతో పాటుగా, కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు, అనేక మంది మునీశ్వరులు ఉన్నారు, వీళ్ళందరిగాక ఎంతోమంది మహాత్ములైనటువంటి మునీశ్వరులు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, వాళ్ళతో సత్కాలక్షేపం చేస్తూ ఉన్నావు, అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నావు. కానీ ఆనాడు సీతారామ లక్ష్మణులు ముగ్గురు మాత్రమే వెళ్ళారు, నాలుగో మనిషి అంటూ లేడు. ఆ విధంగా వాళ్ళు 14 సంవత్సరాల అరణ్యాల్లో ఉన్నారు, కనుక మీకంటే చాలా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెబితే ఆ రాముడు ఏ కాలం నాటి వాడు, ఆయన ఎందుకు అలాగా అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది, ఆ రాక్షసుడెవరు, ఎందుకు సీతాదేవిని తీసుకొని వెళ్ళాడు, ఆ తర్వాత సుగ్రీవుడెవరు, ఈ కథంతా ఏమిటనంటే అప్పుడు రామాయణాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. ఈ ప్రకారంగా మహాభారతంలో రామాయణం అనేటువంటిది కూడా వచ్చింది. ఈ రామాయణ గాథని, మహాభారతంలో ఉన్నటువంటి రామాయణ గాథని ఇంతకుముందు మనం ప్రత్యేకంగా చెప్పుకోవటం జరిగింది. అందువల్ల ఆ రామాయణ గాథని వదిలి మిగిలినటువంటి దాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు సావిత్రి సత్యవంతుల కథని చెప్పబోతున్నాడు మార్కండేయ మహర్షి. ఆ సావిత్రి సత్యవంతుల కథని మనం రేపటి నుంచి చెప్పుకుందాం.